ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु वभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकां करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् परमानन्दमाधवम् श्रीचैतन्यईश्वरम्।
रीडिङ्ग् फ्रम् श्रीमद् भागवतम् क्याण्टु 10 चाप्टर् 73 टेक्स्ट् 9 ఒకటి నుంచి ఎనిమిదో శ్లోకం వరకు భాష్యం లేదు. 9వ శ్లోకాన్ని మనం బోర్డు మీద ఉంది, అందరు నాతో పాటు తిరిగి చెప్పండి. నైనం నాత అనుసూయమానా అనుసూయామహ మాగదం మధుసూదన అనుగ్రహ యత్ భవతః రాజ్ఞాం చ్యుతిః విభో. నైనం నాతానుసూయామో మాగదం మధుసూదన అనుగ్రహో యద్ భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ఆఫ్టర్ మీ. నా నాట్ ఏనం విత్ దిస్ నాత ఓ మాస్టర్ అనుసూయామహ డు వి ఫైన్ ఫాల్ట్ మాగదం ద కింగ్ ఆఫ్ మగధ మధుసూదన ఓ కృష్ణ అనుగ్రహ మెర్సీ యత్ సిన్స్ సిన్స్ అంటే పాపం కాదు సిన్స్ భవతః యువర్ రాజ్ఞాం ఆఫ్ కింగ్స్ రాజ్య ఫ్రమ్ దేర్ డొమినియన్ చ్యుతిః ద ఫాలింగ్ విభో ఓ ఆల్ మైటీ వన్. ట్రాన్స్లేషన్ అండ్ ప్రిపేర్డ్ బై ద డిసైపుల్స్ ఆఫ్ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. Translation. O Master Madhusudana, we do not blame this king of Magadha, since it is actually by your mercy that kings fall from their royal position, O Almighty Lord. Purport. It is significant that upon seeing Lord Krishna and thus being purified of their sins, the kings did not feel any mundane hatred or bitterness toward Jarasandha, who had imprisoned them. Simply by seeing Lord Krishna, the kings came to the position of Krishna consciousness and spoke these verses which show deep spiritual wisdom. Please repeat after me. O Master Madhusudana, we do not blame this king of Magadha, since it is actually by your mercy that kings fall from their royal position, O Almighty Lord. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshurun Militam Yena Tashmai Sri Gurave Namaha
శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది ఘోర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో వి ఆర్ రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం క్యాంటు 10 చాప్టర్ 73 అండ్ వి ఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ టెక్స్ట్ ఫ్రమ్ 1-9. So 1 to 8 has no purpose, so I'll just read out the translation. Text 1 to 6, translation is as follows. Sukadeva Goswami said, Jarasandha had defeated 20,800 kings in combat and thrown them into prison. As these kings emerged from the Giridroni fortress, they appeared dirty and shabbily dressed. They were emaciated by hunger, their faces were dried up, and they were greatly weakened by their long imprisonment. Jai Shri Shri Radha Govinda Bhagavan Ki. The kings then beheld the Lord before them. His complexion was dark blue like the color of a cloud, and he wore a yellow silk garment. He was distinguished by the Srivatsa mark on his chest. His four mighty arms, the pinkish hue of his eyes, which resembled the whole of a lotus, his lovely cheerful face, his gleaming makara earrings, and the lotus club conch shell disc in his hands, a helmet, a jeweled necklace, a golden belt and golden bracelets and armlets decorated his form, and on his neck he wore both the brilliant precious Kaustubha gem and a garland of forest flowers. The king seemed to drink his beauty with their eyes, lick him with their tongues, relish his fragrance with their nostrils, and embrace him with their arms. Their past sins now eradicated, the kings all bowed down to Lord Hari, placing their heads at his feet. The translation to text 8. The king said, obeisances to you, O Lord of the ruling demigods, O destroyer of your surrendered devotees' distress. Since we have surrendered to you, O inexhaustible Krishna, please save us from this terrible material life which has made us so despondent. ఇక్కడ మనము కొత్త అధ్యాయంలోకి ప్రవేశించాము. శ్రీకృష్ణుడు ఈ యొక్క రాజులందరినీ కూడా దీవించడం అనేటువంటి అధ్యాయం. ఈ జరాసంధుడు వాస్తవానికి ఇంతకుముందు అధ్యాయంలో మనం చూసాం, శ్రీకృష్ణుని దినచర్య అనేటువంటి అధ్యాయంలో చూసినట్లయితే ఈ యొక్క రాజులందరూ కలిసి ఇక్కడ ఎవరైతే 20,800 మంది రాజుల్ని జరాసంధుడు బంధించాడు. సో ఈ జరాసంధుడు ఈ రకంగా వీళ్ళందరినీ కూడా బంధించడంతో వీళ్ళేం చేస్తారు, వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక వేసి ఒక దూతని ఎన్నుకునేసి ఆ దూతని శ్రీకృష్ణుడి యొక్క ఇంద్రప్రస్థానికి పంపించాడు. ఆ నివసిస్తున్నటువంటి రాజ్యసభకు పంపించి అక్కడ మేమందరం కూడా రాజులందరం కూడా ఈ రకంగా కష్టపడుతున్నాము, దయచేసి మమ్మల్ని రక్షించమని కోరుకోమని ఒక దూత ద్వారా అక్కడికి పంపిస్తారు. సో కృష్ణుడు అది విని తర్వాత వెంటనే ఇంకో పక్క యుధిష్ఠిరు మహారాజు ఆయన రాజసూయ యజ్ఞాన్ని నిర్వర్తించాలని అనుకుంటాడు. ఇంకో పక్క చూసినట్లయితే రాజసూయ యజ్ఞం నిర్వర్తించాలి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా యుధిష్ఠిరు మహారాజుని చక్రవర్తిగా అంగీకరించాలి. యుధిష్ఠిర మహారాజ్ చక్రవర్తిగా అంగీకరించాలి అంటే ఈ జరాసంధ అనేటువంటి రాక్షసుడు ఇతను వధింపబడాలి. ఎందుకనంటే ఇతను అతని యొక్క మిథ్యాగర్వంతో అతను నేనే పరమ భోక్త అవ్వాలని, లేకపోతే నేనే మొత్తం ఈ రాజరికానికంతా కూడా నేనే ఒక పెద్ద రాజు అవ్వాలని యుధిష్ఠిర మహారాజుని స్వీకరించేటువంటి స్థానంలో ఈ యొక్క జరాసంధుడు లేదన్నమాట. సో భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇట్లాంటి రాక్షస పూరితమైనటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించడము,
భగవంతుడి యొక్క అవతరణలో అది కూడా ఒక భాగం. కాబట్టి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ భీముడు అర్జునుడితో పాటు వెళ్లి జరాసంధుడిని వధించి అక్కడ ఈ యొక్క సహదేవుణ్ణి, జరాసంధుడి యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి, ఆయన యొక్క రాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి అతనికి ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, ఈ 20,800 మంది రాజులు ఎవరైతే బంధించబడ్డారో, వాళ్ళు బంధించబడినటువంటి ఆ యొక్క కోట పేరు గిరిద్రోణి అనేటువంటి ఒక కోటలో వాళ్ళందరూ కూడా బంధించడం జరిగింది. ఆ గిరిద్రోణి అనేటువంటి ఆ కోట చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే, అది ఒక పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో నిర్మించబడినటువంటి కోట అది. అట్లాంటే ఏముండదు అక్కడ, పూర్తిగా అంధకారం, పూర్తిగా నరకప్రాయమైనటువంటి ఒక అనుభవం అన్నమాట. సో అట్లాంటి గిరిద్రోణి అనేటువంటి కోటలో వీళ్ళందరూ కూడా బంధించబడ్డారు. వీళ్ళందరినీ ఎప్పుడైతే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా విడిపించాడో, విడిపించగానే వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ యొక్క ముఖాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు. వాళ్ళ యొక్క దుస్తులన్నీ కూడా బాగా దుమ్ము ధూళితో పూర్తిగా మట్టితో కూలిపోయింది. బాగాలు గుడ్డలన్నీ కూడా, రాజు అనంటే ఎలాంటి గుడ్డలు ధరిస్తారు, అలాంటి రాజులు ఇప్పుడు ఏమైపోయినారంటే, ఇంట్లో పని మనుషులు వేసుకునేటువంటి వస్త్రాలు ఎలా అయితే ఉంటాయో అట్లా అయిపోయినాయి వాళ్ళ పరిస్థితులు. అదే రకంగా వాళ్ళు పూర్తిగా ఆకలిగా, సరి అయినటువంటి ఆహారం లేకుండా వాళ్ళ యొక్క ముఖాలంతా ఎండిపోయినాయి అన్నమాట. ముఖాలంతా ఎండిపోయి ఇప్పుడు వాళ్ళు పూర్తిగా నీరసమైపోయినారు, వీకెండ్ చాలా బలహీనులు అయిపోయినారు, ఎందుకంటే సరి అయినటువంటి పోషణ లేకుండా. సో ఇక్కడ కృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళు దర్శనం చేసుకున్నారో వాళ్ళకు వెంటనే జీవం వచ్చింది. సో మనం చూడొచ్చు అదే రకంగా ఎందుకు ఈ రాజులందరూ కూడా ఈ రకంగా బంధించబడ్డారు. ఈరోజు శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారంటే, వాస్తవానికి ఈ రాజులు ప్రార్థిస్తున్నారు, మేము ఏ రకంగా కూడా ఈ మగధ రాజు అయినటువంటి జరాసంధుణ్ణి మేము దూషించడానికి లేదు, ఈ రకంగా మేము బంధించబడ్డాం కూడా మీ యొక్క ప్రత్యేకమైనటువంటి కృప అనేసి ఈ రాజులు ప్రార్థిస్తున్నారు. ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు అని అంటే, ఈ రాజులందరూ కూడా వాస్తవానికి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని అనుసరిస్తూ చక్కటి వినయాన్ని కలిగి, అందుకనే ఇంతకుముందు పూర్వ రోజుల్లో రాజ ఋషులు అనేటువంటి వాళ్ళు కేవలం రాజులు మాత్రమే కాదు, వాళ్ళు ఎన్నో మంచి సాధు యొక్క లక్షణాలను కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి వారు, అందుకనే వాళ్ళని రాజ ఋషులు అని తెలియజేసేటువంటి వాళ్ళు. అయితే ఈ రాజులు ఎవరైతే బంధించబడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సపరేటిస్ట్ మెంటాలిటీ, అట్లంటే కృష్ణుని వదిలిపెట్టి స్వాతంత్రంగా మేము భోగించాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో, ఆ భావన వల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క రాజరికానికి, వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యానికి వాళ్ళు ఎంతో గర్వితులైనారు. వాళ్ళ ఆ రకంగా గర్వితులైన దానికి భగవంతుడి యొక్క ఏర్పాటు చేత, ఇంకో పక్క ఏమిటంటే జరాసంధుడు కూడా ఆయన మొత్తం రాజులందరినీ కూడా ఎందుకు బంధిస్తున్నాడంటే, జరాసంధుడి యొక్క ప్రణాళిక ఏమి, వాళ్ళందరినీ కూడా బలి ఇవ్వాలా అనేసి, ఈ రాజులందరినీ కూడా కొంత శాతంలో మొత్తంలో 80,000 ఎంతో మంది, అంత మొత్తంలో ఇతను మొత్తం అందరినీ కూడా కూడ పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఈ యొక్క దేవతకు బలి ఇవ్వాలా అనేసి ఈ పక్క జరాసంధుడు, ఒక పక్క ఈ రాజులందరినీ కూడా బంధించేస్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే రెండు ఒకే పక్క జరిగిపోతాంది. ఎందుకంటే ఒక పక్క జరాసంధుడు ఆయన గర్వంతో పూర్తిగా నిండిపోయినాడు కాబట్టి, ఎవరైతే గర్వానికి గురి అవుతారో అతను ఖచ్చితంగా వెంటనే ఏం జరుగుతుందంటే పతనం అవుతాడు. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అనేసి ఇంగ్లీష్ లో ఒక సామెత ఒకటి ఉంది. సో అట్లా ఈ రకంగా జరాసంధుడు అతను గర్వంతో ఒక పక్క ఏం చేస్తున్నాడు, రాజులందరినీ కూడా బంధిస్తున్నాడు. ఇంకో పక్క రాజులందరూ కూడా వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏమని భావిస్తున్నారు, భగవంతుని మీద ఆధారపడకుండా, కృష్ణుని మీద ఆధారపడకుండా వాళ్ళ యొక్క రాజ భోగాలలో, రాజ ఐశ్వర్యాల్లో వాళ్ళు పూర్తిగా నిమగ్నమైపోయి వాళ్ళు సామాన్యమైనటువంటి జనులందరినీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించకుండా వాళ్ళు అనవసరంగా అందరి మీద దండయాత్ర చేయడము, అందరినీ కూడా సంహరించడము ఈ రకంగా చేస్తున్నారు ఈ రాజులు. సో ఒక పక్క భగవంతుని యొక్క ప్రమేయం చేత వీళ్ళందరూ కూడా ఎవరైతే అట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి రాజులు ఉన్నారో వాళ్ళందరినీ జరాసంధుడు వాళ్ళందరినీ కూడా బంధించాడు. ఆ రకంగా ఒక పక్క రాజులందరూ కూడా ఏమైపోయినారు, ఎప్పుడైతే బంధించబడ్డారో అప్పుడు వాళ్ళ యొక్క నిజస్థితి ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. మేమందరం కూడా ఇన్ని రోజులు మా యొక్క స్వాతంత్రమైనటువంటి మనస్తత్వం ద్వారా, మాకున్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యం ద్వారా మేము ఈ రకంగా గర్వితులైనాం కాబట్టి మేము ఈరోజు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాము, అందుకే మనకి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అని వాళ్ళు వాళ్ళ యొక్క నిజమైనటువంటి స్థానాన్ని గుర్తించారు. ఇంకో పక్క జరాసంధుని కూడా కృష్ణుని వధించాలి, అతను కూడా ఒక రాక్షసుడు కనుక. ఈ రకంగా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే రెండు ప్రణాళికలు ఒకేసారి ఏక సమయంలో భగవంతుడు రెండింటినీ కూడా చేస్తున్నాడు. ఒక పక్క రాక్షసుల్ని ఈ యొక్క జరాసంధుని వధించడానికి ప్రణాళిక వేస్తున్నాడు, ఇంకో పక్క ఈ రాజులందరినీ కూడా మీరు మీ యొక్క నిజమైనటువంటి స్థానాల గురించి భగవంతుడు వాళ్ళకందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఏ రకంగా అయితే వాళ్ళు కృష్ణుని వదిలిపెట్టి వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు భోగించాలా అనుకున్నంత వరకు వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైపోయింది, వాళ్ళు ఇక్కడ గిరిద్రోణి అనేటువంటి ఒక కోటలో పోయి చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే రకంగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనందరం కూడా బంధింపబడడానికి కారణం ఏమిటంటే మనమందరం కూడా వి వాంట్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. మనందరం కూడా కృష్ణుని వదిలిపెట్టి మనం స్వాతంత్రంగా మనం భోగించాలి. కృష్ణుడు ఒక్కడే ఎందుకు భోక్తగా ఉన్నాడు? నా యొక్క నేను కూడా ఒక జీవుని, నాకు స్వాతంత్రం ఉంది, నేను కూడా భోగించవచ్చు కదా అనేటువంటి మనస్తత్వం మనలో కలిగింది. కాబట్టి మనం కూడా ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి ఈ గిరిద్రోణి కోటలో మనందరం కూడా బంధింపబడ్డాం. సో ఆ యొక్క కోటలో ఎట్లాంటి సౌకర్యాలు లేవు, ఆ యొక్క కోటలో మంచి కాంతి లేదు, సరైనటువంటి ఆహారం లేదు, సరైనటువంటి దుస్తులు లేదు, సౌకర్యాలు లేదు. ఈ రాజులు ఎట్లయితే వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చాలా దుఃఖానికి గురి అయిపోయి వాళ్ళ యొక్క జీవితంలో జీవం అంటూ లేదనమాట, బ్రతికినా బ్రతికి లేనట్టే ఆ రకంగా వాళ్ళు జీవిస్తున్నారు. అదే రకంగా మనం కృష్ణుని వదిలిపెట్టేసి ఈ భౌతిక ప్రపంచంలో మనం కృష్ణుని వదిలిపెట్టి స్వాతంత్రంగా భోగించడానికి ప్రయత్నించినప్పుడు మనకు భగవంతుడి గిరిద్రోణి అనేటువంటి ఈ ప్రపంచాన్ని మనకిచ్చాడు. ఇక్కడ ఏమున్నాయి, కేవలము త్రిగుణాలు, కేవలం ఎక్కడ చూసినా కానీ పూర్తిగా కలుషితమైనటువంటి వాతావరణం, కామ క్రోధ లోభమోహ మదమాచర్యాలు, మనసు ఒక పక్క ఈడుస్తూ ఉంటుంది, ఇంద్రియాలు ఒక పక్క ఈడుస్తూ ఉంటాయి, ఒక పక్క త్రిగుణాలు, దీని అన్నిటితో ఈ జీవుడు పూర్తిగా సతమతం అవుతూ ఉన్నాడు. సో ఈ రకంగా ఏ రకంగా అయితే ఈ రాజులు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గుర్తించారో మేము మా యొక్క జీవితం ఏదైతే ఉందో ఈ జీవితము ఈ రకంగా మాకు ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, మేము కృష్ణుని గుర్తించలేదు కాబట్టి మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు వెంటనే కృష్ణుని గుర్తించి దూతను పంపించారు. సో అదే రకంగా మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మనం కృష్ణుని గుర్తిస్తామో, కృష్ణుడు యొక్క ఆయన యొక్క అపారమైనటువంటి కృపని మనం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు కృష్ణుడు ఏ రకంగా అయితే ఆయన వ్యక్తిగతంగా వచ్చి ఈ రాజులందరినీ కూడా సంరక్షిస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా ఆ యొక్క గిరిద్రోణి అనేటువంటి కోటలో నుంచి వాళ్ళందరినీ కూడా విడుదల కావిస్తున్నారు రాజు ఈ కృష్ణుడు ఈ రాజులందరినీ. అదే రకంగా మనం కూడా ఈ రాజులందరూ కూడా వాళ్ళు ఏమని ప్రార్థించారు, మేము ఇన్ని రోజులు మా శక్తి సామర్థ్యాలతో మేము ఈ భోగ విలాసాల్లో పడిపోయి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని స్మరించడానికి మేము పూర్తిగా మర్చిపోయినాం, అయితే ఇప్పుడు మేము దాన్ని గుర్తించాము, మిమ్మల్ని వదిలిపెట్టి మేము స్వాతంత్రంగా భోగించడం వల్లే మాకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది, దయచేసి ఇప్పుడు మమ్మల్ని క్షమించి మళ్ళా మీరు మమ్మల్ని రక్షించాలి అని వాళ్ళు భగవంతుని ప్రాధేయపడ్డారు. సో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు హృదయపూర్వకమైనటువంటి శరణాగతి భావనతో కూడుకున్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలను అన్నింటినీ విన్న తర్వాత కృష్ణుడు వెంటనే వాళ్ళకు స్పందిస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా వచ్చి అక్కడ భగవంతుడు వాళ్ళను సంరక్షిస్తున్నారు, వాళ్ళని కోటలో నుంచి విడివించి దాంతోపాటుగా ఇంకా శ్రీమద్ భాగవతంలో వివరించడం జరిగింది. జస్ట్ కేవలం భగవంతుడు అక్కడ వాళ్ళని కోటలో నుంచి విడిపించలేదు, ఒక పర్వతంలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి కోటలో నుంచి విడివించడం మాత్రమే కాకుండా వాళ్ళందరూ బయటికి రాగానే ఈ సహదేవ అనేటువంటి యజరాసంధుడు యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుమారుడికి ఏమని ఆజ్ఞాపించాడంటే ఈ యొక్క రాజులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి గౌరవాలు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు నువ్వు సమకూర్చాలి అని కోరుకున్నాడు. సహదేవుడు కూడా వెంటనే ఏం చేశాడంటే భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ రాజులందరికీ చక్కటి వస్త్రాలను సమర్పించాడు, చక్కటి ఆభరణాలను సమర్పించాడు, వాళ్ళ స్నానం ఆచరించడానికి వాళ్ళందరినీ కూడా వాళ్ళని వారు చక్కగా రిఫ్రెష్, వాళ్ళని వాళ్ళు చక్కగా తయారవ్వడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చివరికి వాళ్ళకి చక్కటి ఆహారాన్ని సరఫరా చేశారు. ఒక మంచి వాళ్ళ కడుపు నిండుగా వాళ్ళు ఎన్నో రోజులుగా వాళ్ళ ఆహారం లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని రకాలైనటువంటి ఆహార ఏర్పాట్లన్నీ కూడా చేసి మళ్ళీ వెంటనే కృష్ణుడు సహదేవుడు చెప్తున్నాడు వారందరినీ కూడా వాళ్ళ వారి యొక్క యథాస్థానంలో వాళ్ళ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలు అందరినీ కూడా వాళ్ళందరికీ కూడా రథాలలో పంపించమని నేను కోరుకుంటే, ఈ సహదేవుడు ఏం చేస్తాడు, అందరు రాజులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రథాన్ని ఏర్పాటు చేసి, అశ్వాలతో కూడుకున్నటువంటి రథాలను ఏర్పాటు చేసి, అందరు రాజులందరినీ కూడా చక్కగా ఎంతో గౌరవంతో వాళ్ళందరినీ కూడా పుష్పమాలలు సమర్పించి అన్ని రకాలైనటువంటి గౌరవాలను చూపించి, ఆ రకంగా ప్రతి రాజు కూడా మళ్ళా వాళ్ళ వారి యొక్క యథావిధమైనటువంటి రాజ్యాలకు వెళ్లడం జరిగింది. సో దానికి ముందు కృష్ణుడు కూడా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, జరాసంధుడు వాళ్ళ రథాల నుంచి వెళ్లిపోయే ముందు చేసినటువంటి ప్రార్థనలు, వాళ్ళు కృష్ణుని దర్శనం చేసుకోగానే చేసినటువంటి ప్రార్థనలు. దాన్ని కృష్ణుడు మళ్ళా తర్వాత కూడా సమాధానం ఇస్తారు వాళ్ళు ఏం చేయాలి అనేసి. సో వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారంటే, మమ్మల్ని ఏ రకంగా అయితే ఈ యొక్క గిరిద్రోణి అనేటువంటి కోటలో నుంచి మీరు మమ్మల్ని రక్షించారో, ఈ గుహలో ఇంత బాధకరమైనటువంటి పరిస్థితి నుంచి మీరు ఏ రకంగా అయితే రక్షించారో, అదే రకంగా మేమిప్పుడు ఈ యొక్క భవసాగరం అనేటువంటి ఈ యొక్క జన్మ మృత్యు అనేటువంటి చక్రంలో మేము ఇరుక్కుపోయి ఉన్నాం. మమ్మల్ని కేవలము ఇలాంటి గిరిద్రోణి అనేటువంటి కోటలో నుంచి రక్షించడం మాత్రమే కాకుండా, మమ్మల్ని ఈ యొక్క జన్మ మృత్యు అనేటువంటి ఈ యొక్క గుహ ఏదైతే ఉందో, గుహ అంధకూపంలో మేము పడిపోయినాం, దీని నుంచి కూడా మాకు రక్షించండి, దీని నుంచి కూడా మాకు రక్షించి మాకు ఎన్నడూ మీ యొక్క పాద పద్మాలు మర్చిపోకుండా ఉండేటువంటి ఒక వరాన్ని మాకు ప్రసాదించండి అని రాజులు ప్రార్థిస్తున్నారు. రాజులు ఎప్పుడైతే భగవంతుని దర్శనం చేసుకున్నారో వాళ్ళు ఈ రకంగా ప్రార్థిస్తున్నారు. వాళ్ళు మొట్టమొదట భగవంతుని ప్రణామాలు అర్పిస్తున్నారు. భగవంతుని ప్రణామాలు అర్పించిన తర్వాత భగవంతుని కొద్దిగా స్తుతిస్తున్నారు. స్తుతించిన తర్వాత వాళ్ళు, మేము ఇన్ని రోజులు ఈ యొక్క అజ్ఞానం చేత, ఈ యొక్క మోహపూరితమైనటువంటి భావన చేత, మేము ఈ మాయ యొక్క ప్రభావం చేత మేము ఈ రకంగా ప్రవర్తించాము, అయితే ఇప్పుడు మా యొక్క నిజమైనటువంటి స్థానాన్ని మేము గుర్తించాము, మీరు ఏ రకంగా అయితే ఈ గిరిద్రోణి అనేటువంటి గుహ నుంచి మమ్మల్ని రక్షించారో, అదే రకంగా ఈ యొక్క సంసార చక్రం అనేటువంటి ఒక పెద్ద గుహ ఏదైతే ఉందో దాని నుంచి మమ్మల్ని దయచేసి రక్షించండి అని అడుగుతున్నారు. సో రక్షించిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారంటే, మాకు మీరు ఆదేశాలు ఇవ్వండి, మీరు మా యొక్క జీవితాలని ఏ రకంగా మేము ఉండాలని కోరుకుంటున్నామంటే, మీ యొక్క పాద పద్మాలను మేము ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండే విధంగా మా యొక్క జీవితాలను మీరు అనుగ్రహించండి అని వాళ్ళు కృష్ణుని ప్రార్థిస్తున్నారు. సో కృష్ణుడు కూడా దానికి తిరిగి సమాధానం ఇస్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, వారందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సంభాషణ ఇది. కృష్ణుడు కూడా వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే, వాస్తవమే మీ అందరికీ కూడా నా యొక్క దీవెనలున్నాయి, దీంతో పాటుగా మీ కేవలము ఈ యొక్క గుహ నుంచి నేను రక్షించడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ యొక్క సంసార చక్రం నుంచి, ఈ యొక్క జనన మరణాల నుంచి మీ అందరినీ కూడా నేను ఖచ్చితంగా విముక్తి కావిస్తాను. మీరందరూ కూడా మీ యొక్క రాజ్యాలకు తిరిగి వెళ్ళండి, మీరందరూ కూడా రాజ్యాలకు తిరిగి వెళ్లి మీరు ధార్మికంగా ఒక క్షత్రియుడుగా ఎట్లయితే తన యొక్క విద్యుత్ ధర్మాలను నిర్వర్తించాలో, ఆ రకంగా మీరు క్షత్రియుడిగా అన్ని రకాలైనటువంటి విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా జీవించడానికి, వాళ్ళందరూ కూడా చక్కటి కృష్ణ చైతన్య అభ్యాసం చేయడానికి మీరు చక్కటి వాతావరణం నెలకొల్పి, ఆ రకంగా మీ యొక్క రాజ్యాలంతా కూడా మంచి సుభిక్షణంగా ఆనందదాయక మీరందరూ కూడా గడపండి అని భగవంతుడు వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తారు. సో దాని తర్వాత ఈ రకంగా సహదేవుడు అన్ని రకాలైనటువంటి సత్కార్యాలు చేస్తాడు అని చూపించిన తర్వాత, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రథాలలో సహదేవుడు అందరికీ కూడా ఒక్కొక్క రథం కేటాయించి, అశ్వాలతో కూడుకున్నటువంటి రథాలను కేటాయించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క యథాస్థానాలకు పంపిస్తున్నాడు. సో ఇక్కడ చూడొచ్చు కృష్ణుడు, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క ఒక దూతను పంపించి అక్కడ కృష్ణుడి దగ్గర మమ్మల్ని రక్షించమని కోరమనేసి, అక్కడే రాజులేమి వాళ్ళు ఇంకా మనం దూతను పంపించేస్తాం కదా అనేసి వాళ్ళేమి ఊరికే ఉండిపోలేదు. వాళ్ళు దూతను పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు భగవంతుని అందరు కూడా కృష్ణుని స్మరిస్తున్నారు. కృష్ణుని ఏ రకంగా స్మరిస్తున్నారు వాళ్ళందరూ కూడా, ఖచ్చితంగా కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనేటువంటి ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు కృష్ణుణ్ణి ఆ స్మరించడంలో, ఆ దూత మళ్ళా తిరిగి వచ్చి వీళ్ళందరికీ కూడా సమాధానం ఇస్తాడు, మళ్ళా కృష్ణుడు వచ్చేంత వరకు వీళ్ళు కృష్ణుని స్మరణ చేయడం ద్వారా, వీళ్ళందరూ కూడా కృష్ణుని స్మరించడం ద్వారా పూర్తిగా పవిత్రమైపోయినారు. వాళ్ళు ఆ రకంగా అన్ని రకాల పాపాల నుంచి వాళ్ళు పూర్తిగా పవిత్రమైనారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కృష్ణుని దర్శనం పొందేటువంటి అవకాశం వీళ్ళకి లభ్యమైంది. అందుకనే ప్రభుపాద గారు ఇక్కడ భాషలో కూడా చెప్తున్నా, తేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వ మోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. సో ఎవరు కృష్ణుని దర్శనం చేసుకోగలరు? వాస్తవానికి చూసినట్లయితే ఈ రాజులందరూ కూడా పూర్తిగా రాజభోగాలలో ఈ యొక్క రాజు పదవిలకు పూర్తిగా వ్యామోహితులైనటువంటి వాళ్ళు. బట్ ఇటువంటి వాళ్ళు కృష్ణుని ఎలా దర్శనం చేసుకోగలుగుతున్నారు అని అంటే వీళ్ళు చేసినటువంటి స్మరణ, వీళ్ళు కృష్ణుని గురించి పూర్తిగా ఆయన యొక్క ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మాత్రమే మాకు కేవలం ఏకైక దిక్కు, ఇంకా మాకు వేరే ఆశాకిరణం లేదు అని పూర్తిగా వాళ్ళు భగవంతుని మీద ఆధారపడి భగవంతుని స్మరించడంలో నిమగ్నమైనారు కాబట్టి ఆ స్మరణలో వీళ్ళందరూ కూడా పూర్తిగా అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి వాళ్ళు విముక్తులు గావించబడ్డారు. ఆ రకంగా పాపాల నుంచి వాళ్ళు దూరమైనారు కాబట్టి వాళ్ళు కృష్ణుని ఇక్కడ గుహ నుంచి బయటికి రాగానే వాళ్ళు కృష్ణుని దర్శనం చేసుకోగలుగుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి వర్ణన ఇవ్వబడింది. ఈ యొక్క శాస్త్రాల్లో చాలా మంది అంటారు భగవంతుడు చాలా అనంతుడు కదా, ఆయన అపరిమేయుడు, అనంతుడు, అచ్యుతుడు, అచింత్య అని మనం అర్థం చేసుకోలేము, ఆయన చాలా అనంతుడు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే అలాంటి భగవంతుని ఎలా మీరు ఒక చిన్న ఇట్లా విగ్రహ రూపంలో కానీ లేకపోతే ఒక చిన్న రూపంలో ఎలా అట్లాంటి అనంతమైనటువంటి భగవంతుని ఒక చిన్న రూపంలో మీరు ఎట్లా ఉన్నారని మీరు ఎట్లా చెప్తారు? ఆయన అనంతుడు. ఒక అనంతుడిని తీసుకొని వచ్చి ఒక సూర్యుని తీసుకొని వచ్చి ఈ రూమ్లో పెట్టేదానికి సాధ్యం అవుతుంది అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? అయితే అది సాధ్యం కాదు అని చాలా మంది అంటారు భగవంతుడు ఎట్లా ఇట్లాంటి రూపాన్ని తీసుకుంటాడు, ముఖ్యంగా అర్చ విగ్రహ రూపాన్ని. వాళ్ళు చాలా మంది దీన్ని వాళ్ళు విశ్వసించరు, భగవంతుడు ఆయన అనంతుడు, అనంతమైనటువంటి శక్తి ఉంది, ఆయన ఎలా తీసుకొని వచ్చి ఒక సామాన్యమైనటువంటి ఒక విగ్రహాల్లో మీరు ఎట్లా ప్రతిష్ఠ చేయగలుగుతారనే. సో అందుకని ఇక్కడ చూడొచ్చు భగవంతుని యొక్క రూపం కూడా మనం ఏదైతే ఆరాధిస్తున్నామో, కృష్ణుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, నారాయణుడు కావచ్చు, ఈ శ్రీమద్ భాగవతంలో అంతా గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి వర్ణన చాలా ఉన్నాయి. ధ్రువ మహారాజు పురుషుని గర్భం దర్శనం చేసుకున్నాడు, అదే రకంగా ఈ యొక్క నారదముని నారాయణ చతుష్భుజ నారాయణ దర్శనం చేసుకున్నాడు. అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్వయంగా ఈ రాజులందరూ కూడా కృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు, బ్రాహ్మణ పత్రులు దర్శనం చేసుకుంటున్నారు. అట్లా ఎన్నెన్నో సందర్భాలు చూసినట్లయితే కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి రూపం గురించి ఈ యొక్క శాస్త్రాల్లో మనకు ప్రస్తావించడం జరిగింది. ఏదో మన ఏదో ఊహాకల్పితంగా భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడని మనం ఊహించుకొని ఒక రూపాన్ని మనము ఏదో అనుకుని మనం పూజ చేయట్లేదు. మనము ఇక్కడ ఏదైతే భగవంతుని మనం గుర్తిస్తున్నామో ఇది శాస్త్ర ఆధారపూర్వకంగా ఉన్నటువంటి ఒక రూపం. ఎందుకు కలియుగంలో భగవంతుడు ఈ యొక్క అర్చ విగ్రహ రూపంలో భగవంతుడు ఎందుకు ఉన్నాడు అని అంటే, ఈ కలియుగం అని అంటేనే అందరికీ కూడా ఇంద్రియాలు బాగా ముద్దుబారిపోయి ఉంటాయి. ఎంత ఎన్ని వాళ్ళకేమిటంటే వాళ్ళు భగవంతుని ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇంద్రియాలు పూర్తిగా అంత కల్మషాలతో అంత కాలుష్యంతో పూర్తిగా నిండిపోయింది. సో అందుకని ఈ కలియుగంలో ఏమిటంటే ఆచార్యులు శాస్త్రాలంతా కూడా ఈ యొక్క అర్చ విగ్రహ పద్ధతిని ఇవ్వబడింది. ఎందుకనంటే మనము అన్ని చోట్ల సర్వత్రా కూడా మనం కృష్ణుని గుర్తించలేము కాబట్టి మన యొక్క ఇంద్రియాలకు అవగతమయ్యేటువంటి రీతిలో భగవంతుని గుర్తించడానికి భగవంతుడు ఈ యొక్క అర్చ విగ్రహ రూపాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఈ యొక్క అర్చ విగ్రహ రూపం ఏదైతే ఉందో అది దట్ ఈస్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. ప్రభుపాద గారు మన క్లాసులో కూడా ప్రభుపాద గారు ఉపన్యాసంలో చెప్తున్నారు, మీరు ఒకవేళ దాన్ని రాతి కింద మీరు భావించినా కానీ ఆ రాయి అయినా కానీ అది రాయి కూడా కృష్ణుడు యొక్క శక్తి, అది కూడా కృష్ణుడే ఇంకో రకంగా తీసుకున్నట్లయితే. అట్లా ఉత్తమ అధికారి ఉత్తమ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు సర్వతరా కూడా కృష్ణుని దర్శనం చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన వాళ్లకు ఏం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పవిత్రులై ఉంటారు కాబట్టి వాళ్ళ సర్వావస్థల్లోనూ వాళ్ళు కృష్ణుని ఎక్కడైనా చూడగలుగుతారు. అయితే మనలాంటి సామాన్యులము మనం ఇంకా అంత స్థాయికి ఎదగలే కాబట్టి ఆచార్యులు శాస్త్రాలంతా కూడా మనం భగవంతుని ఈ రకంగా అర్చ విగ్రహ రూపంలో మన ఆయన ఆరాధించడం ద్వారా ఆయనకు మనము సేవలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మన మెల్లగా మనం పవిత్రీకరణ చెంది మనం కూడా అన్ని చోట్ల భగవంతుని చూసేటువంటి స్థాయికి అంత మహోన్నతమైనటువంటి స్థాయికి మనం ఎదగగలుగుతాం. అందుకనే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభుపాద్ గారు కూడా ఈ యొక్క పోస్ట్ బాక్స్ యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ యొక్క అర్చా విగ్రహాలన్నీ కూడా అవేమిటంటే పోస్ట్ బాక్స్ లాగా. మీరు ఎక్కడైనా కానీ ఒక ప్రామాణికమైనటువంటి, మనం కూడా చూస్తుంటాం తిరుపతి పట్టణాల్లో అక్కడక్కడ పోస్ట్ బాక్సులు ఉంటాయి. అది పోస్ట్ ఆఫీస్ చేత అంగీకరించబడి ఉండాలి. ఏ డబ్బాలు అంటే ఆ డబ్బాలు వేసేస్తాం అనుకోండి, అది పోయి గమ్యానికి చేరదు. అయితే ఒక ఆథరైజ్డ్ పోస్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ బాక్స్ లో పోయి మనం ఏదైనా ఒక లెటర్ డ్రాప్ చేస్తే అది ఏ డెస్టినేషన్ చేరుకోవాలో ఆ డెస్టినేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అదే రకంగా ఈ అక్కడ ఉన్నటువంటి అర్చా విగ్రహాలు కూడా, ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి ఒక గురు శిష్య పరంపర ద్వారా ప్రతిష్ట చేయబడినటువంటి అర్చా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా వారి యొక్క అపారమైనటువంటి కృప చేత మన అందరి యొక్క సేవలను వాళ్ళు ఈ రకంగా స్వీకరిస్తున్నారు. అర్చా విగ్రహ రూపంలో వాళ్ళు స్వీకరిస్తే అది ఎక్కడికి పోతుంది? అదంతా కూడా గోలోక వృందావనంలో ఉన్నటువంటి రాధా గోవిందులకు అదంతా పోయి చేరుతుంది. ఎక్కడ భగవంతునికి వ్యక్తిగతంగా ఈ యొక్క అర్చన సేవ జరుగుతుందో, ఉదాహరణకి ఈ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అదంతా కూడా రాధా గోవిందుల యొక్క కేంద్రీకరమై ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అతిథి గృహం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రచార కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోసేవ కావచ్చు, ఏదో ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ అవన్నీ కూడా రాధా గోవిందులకు కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఈ సేవలన్నీ కూడా మనం చేయడం ద్వారా ఈ రకంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమవుతాయి. ఈ రకంగా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, తెల్లవారుజాము నుంచి హరినామ సంకీర్తనం చేస్తున్నాము, భగవంతుని ముందర చక్కగా మన యొక్క నోర్లు విప్పి హరే కృష్ణ మహామంత్రం పాడుతున్నాము, భగవంతుని యొక్క సుందరమైనటువంటి రూపాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాము, భగవంతుని గురించి శ్రవణం చేస్తున్నాము, భగవంతునికి సమర్పించినటువంటి పుష్పాలను తులసి దళాలను మనము చక్కగా మన దాని సువాసన చూస్తున్నాము, మనం భక్తుల యొక్క సాంగత్యంలో మనము కృష్ణ చైతన్యాన్ని అభ్యాసం చేస్తున్నాము. ఈ రకంగా మనము ఏమవుతుందంటే మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా మెల్లమెల్లగా మన యొక్క తీవ్రదనాన్ని బట్టి అవి పవిత్రీకరించబడతాయి. ఎప్పుడైతే పవిత్రమవుతుందో, మన యొక్క హృదయం పూర్తిగా శుద్ధి అవుతుందో, అప్పుడు మనం కృష్ణుని సర్వత్రా మనం చూడగలుగుతాం. అప్పుడు మనకు ఆ స్థాయికి వచ్చేంత వరకు ఖచ్చితంగా మనకు విగ్రహారాధన అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. దాని అర్థము మన ఉత్తమాధికారి అయిపోయిన తర్వాత ఇంకా విగ్రహాలను నిర్లక్ష్యం చేస్తామా అని అంటే, మనం ఇంకా మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఊరికే రాతి రూపంలో చూసేటువంటి అలాంటి అవగాహనలోనే మనం భగవంతుని చూస్తున్నాం. భగవంతుడు అక్కడ వ్యక్తిగతంగా ఉన్నాడు అనేటువంటి ఇంకా అట్లాంటి భావన రాలేదు. అయితే అదే మహోన్నతమైనటువంటి భక్తుడు, ఆయన కూడా విగ్రహాన్ని దర్శనం చేసుకుంటాడు. ఆయన విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే అది ఒక విగ్రహం లాగా ఆయన చూడు, సాక్షాత్ కృష్ణుడు అక్కడ నిలబడుకున్నాడు అనేటువంటి ఆ భావనలో ఆయన భగవంతుని దర్శనం చేసుకుంటాడు. సో అందుకని ఈ యొక్క వర్ణన ఏదైతే ఉందో, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి దేహం, ఆయన యొక్క కవచాలు కావచ్చు, ఆయన ధరించినటువంటి శ్రీవత్సము, కౌస్తుభము, కంఠాహారము, ఆయన యొక్క ఛాతి, ఆయన యొక్క ఏ రకమైనటువంటి వస్త్రాలు ధరించున్నారు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి నేత్రాలు, అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ వర్ణించడం జరిగింది. సో ఇక్కడ అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతి అనేటువంటి శ్లోకంలో చూసినట్లయితే అక్కడ కృష్ణుడు ఎవరిని నేను రక్షిస్తాను అని అంటున్నాడంటే, ఎవరి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని కృష్ణుడు అక్కడ చెప్తున్నాడంటే, వన్ హూ వర్షిప్స్ మీ విత్ ఎక్స్క్లూజివ్ డివోషన్ అండ్ వన్ హూ ఆల్వేస్ మెడిటేట్స్ ఆన్ మై ట్రాన్సెండెంటల్ ఫామ్. ఈ టూ కండిషన్స్ పెట్టాడు కృష్ణుడు. ఈ టూ కండిషన్స్ ఎవరైనా ఖచ్చితంగా ఫాలో చేస్తే వాళ్ళకి కృష్ణుడు ఖచ్చితంగా యోగక్షేమం వహామ్యహం ఖచ్చితంగా హామీ ఇస్తున్నాడు. ఒకటేమి, వన్ హూ వర్షిప్స్ మీ విత్ ఎక్స్క్లూజివ్ డివోషన్ అండ్ వన్ హూ ఆల్వేస్ మెడిటేట్స్ ఆన్ మై ట్రాన్సెండెంటల్ ఫామ్. ఎవరైతే కృష్ణుని ఎక్స్క్లూజివ్గా, కృష్ణుని ఆరాధించడము అని అంటే అక్కడ నిలబడుకొని ఆరాధించడం, అది మాత్రం ఆరాధించడం కాదు. ఇక్కడ రాజులందరికీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, కృష్ణుని ఆరాధించడం అంటే మీరందరూ కూడా మీ యొక్క యథాస్థానాలకు వెళ్ళి మీ యొక్క విద్యుత్ ధర్మాలు అయినటువంటి ఆ క్షత్రియులుగా మీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తూ నన్ను స్మరిస్తూ ఉండండి, ఆ రకంగా మీ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా మీరు నిర్వర్తిస్తూ ఉండండి, ఈ రకంగా ఖచ్చితంగా అంతిమంగా మీరు ఈ యొక్క జనన మరణాల నుంచి మీరు విముక్తులవుతారని కృష్ణుడు ఇక్కడ హామీ ఇస్తున్నారు. సో ఇక్కడ భగవంతుని ఆరాధించడము అని అంటే అది బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు ఆరాధిస్తారు, క్షత్రియులు అయితే క్షత్రియులు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి, వైశ్యులు అంటే కృషి గోరక్ష వాణిజ్యం, శూద్రులు అంటే వాళ్ళు మిగతా వర్గాలందరికీ కూడా సహాయం చేయడం. సో వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలను చక్కగా నిర్వర్తించడమే అది భగవంతుని ఆరాధించేటువంటిది. దాంతోపాటుగా ఏం చేయాలి, భగవంతుని స్మరిస్తూ ఉండాలి. అందుకనే ప్రభుపాద్ వారు చెప్పారు, ఎవరైనా ఏ పని చేసుకుంటున్నా సరే వాళ్ళందరికీ కూడా ప్రభుపాద్ వారు చాలా సందర్భాల్లో వాళ్ళ శిష్యులందరికీ కూడా ఈ రకంగా సూచనలు ఇచ్చారు, మీరు మీ యొక్క వ్యాపారం చేసుకుంటూనో లేకపోతే మీ యొక్క విద్యుత్ ధర్మాలు చేసుకుంటున్నటువంటి సమయంలో నా ఒక ఉపన్యాసాలు వేసుకుని మీరందరూ కూడా శ్రవణం చేస్తూ ఉండండి అని అన్నారు. సో విద్యుత్ ధర్మాలు నిర్వర్తించాలి, సైడ్ బై సైడ్ మనం ఏం చేయాలి, ఏదో ఒక కీర్తనో లేకపోతే ప్రభుపాద్ వారి యొక్క ఉపన్యాసమో లేకపోతే హరే కృష్ణ మహామంత్రం యొక్క చిప్పో ప్రభుపాద్ వారి చిప్పో ఏదో ఒకటి వేసుకుంటూ మనము మనసు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అట్లాంటి ఏదో ఒక కీర్తనం ఉపన్యాసం ఏదో ఒకటి పోతుంటే మనసు అక్కడికి వెళ్తుంది, అనవసరంగా అటు ఇటు మనసు వెళ్ళదన్నమాట. సో ఆ రకంగా మనము కృష్ణుని స్మరించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అందుకని భగవంతుణ్ణి ఇక్కడ భగవంతుడు ఆయన వ్యక్తిగతంగా ఎంత పట్టించుకుంటున్నాడు చూడండి, ఆయన సామాన్యమైనటువంటి జనుల్ని వాళ్ళందరూ కూడా శాంతిగా ఉండాలంటే, సమాజం అంతా కూడా శాంతిగా ఉండాలంటే రాజులు చక్కగా ఉండాలి. రాజులు ఈ రకంగా ఈ 20,800 మంది రాజులు వాళ్ళు పూర్తిగా గర్వితులై ఉన్నారు, పూర్తిగా రాజభోగాలలో పూర్తిగా ఐశ్వర్యాల్లో పూర్తిగా మదం ఎక్కిపోయి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఏ రకంగా రాజ్యాన్ని చక్కగా నిర్వర్తించగలుగుతారు. సో భగవంతుడు వీళ్ళందరూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా శాంతియుక్తంగా వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని అభ్యాసం చేయాలి అని భగవంతుడు ఎంతో కోరుకుంటున్నాడు. ఆ కోరుకుంటున్నాడు కాబట్టి ఈ రాజులందరికీ కూడా ఈ రకంగా జరాసంధుడుతో బంధించడం ద్వారా ఈ రాజులందరికీ ఒక మంచి గుణపాఠం నేర్పించి వారు వారందరికీ కూడా వాళ్ళ యొక్క యథార్థమైనటువంటి స్థానాల్లో భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఉంచాడు, ఇంకో పక్క జరాసంధుడిని వధించాడు. సో ఇక్కడ భగవంతుడు చూడండి ఎంత ఒక కేరింగ్ తీసుకుంటున్నాడు భక్తుల్ని, ఈ యొక్క మొత్తం సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. సో ఎంత వ్యక్తిగత భగవంతుడే అనుకుంటే యాక్చువల్ గా భగవంతుడు ఇక్కడ ఆయనే వ్యక్తిగతంగా రావాల్సినటువంటి అవసరం కూడా లేదు చెప్పాలనుకుంటే, ఎందుకంటే భగవంతుడు ఆయన ద్వారకా నాథుడు, ఆయన రాజు, ఆయన అనుకుంటే ఎవరో ఒకరు భటుల్ని పంపించి ఎవరో ఒకరితో మీరు ఆ పని చేసేసండి అది చేసేసేయండి, అక్కడ కృష్ణుడికి ఆవశ్యకత లేకుండానే కృష్ణ కార్యక్రమం చేసేసి ఉండొచ్చు. భీమా అర్జునులకు ఇరువరికి కూడా వాళ్ళ ఇరువురిని పంపించేసేసి భీముడికి ఈ రకంగా చేయి ఈ రకంగా చేస్తే భీముడు మరణిస్తాడని ముందే ఆయనకు అన్ని రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేసి కృష్ణుడు అక్కడుండే చేసుకోవచ్చు. బట్ కృష్ణుడు ఏమిటంటే ఇక్కడ యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. వహామ్యహం అంటే నేను వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని నేను రక్షిస్తాను, వాళ్ళకు లేనివి నేను సమకూరుస్తానని చెప్తున్నాడు కదా కృష్ణుడు భగవద్గీతలో. అది కృష్ణుడు యొక్క శక్తి కాదు, అది కృష్ణుడే వహామ్యహం అంటే నేనే వ్యక్తిగతంగా అటువంటి భక్తుల్ని ఎవరైతే పూర్తిగా నాకు శరణు పొంది ఉంటారో అటువంటి భక్తుల్ని నేనే వ్యక్తిగతంగా రక్షిస్తాను అనేటువంటి మాట భగవంతుడు ఇచ్చాడు. సో అది భగవంతుడు ఇక్కడ వ్యక్తిగతంగా చూపిస్తున్నాడు. జరాసంధుడి యొక్క విషయంలో కావచ్చు, ఇంకా చాలా సందర్భాల్లో మనం భాగవతంలో చూసినట్లయితే భగవంతుడే వ్యక్తిగతంగా వెళ్లి అందరితోనూ ఎవరైతే భక్తులు తన మీద ఆధారపడినటువంటి భక్తులు ఎట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా గానీ భగవంతుడే స్వయంగా వెళ్లి అక్కడ రక్షించడం అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని మనం చూడొచ్చు అన్నమాట. సో అట్లా భగవంతుడు ఈ రకంగా అందరు కూడా ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే భగవంతుడు ఈ యొక్క రాజుల యొక్క ఉపదేశాల్లో భగవంతుడు చాలా చక్కగా చెప్తున్నాడు. సో భగవంతుడు ఈ రకంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాడు. సో భగవంతుడు చెప్తున్నాడు, ఐ బెస్టో అపాన్ యూ మై బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దిస్ డే ఫోర్త్ యూ విల్ బి అటాచ్డ్ టు మై డివోషనల్ సర్వీస్ వితౌట్ ఫెయిల్. ఐ గివ్ యూ దిస్ బెనిడిక్షన్ యాజ్ యూ హ్యావ్ డిసైడ్. యూ మే నో ఫ్రమ్ మీ దట్ ఐ ఆమ్ ఆల్వేస్ సిట్టింగ్ విత్ ఇన్ యువర్ హార్ట్స్ యాజ్ ద సూపర్ సోల్ అండ్ బికాస్ యూ హ్యావ్ నౌ టర్న్డ్ యువర్ ఫేస్ టువర్డ్స్ మీ ఐ యాజ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్ shall always give you good counsel so that you may never forget me and so that you will come back home back to God. So Bhagavantudu em cheptunnadu ante ikkada meerandaru kuda korukuna vidhanga mee andariki kuda nen varani prasadistunnanu meerandaru kuda bhakti yukta sevalo sadana ni eppudu gaani vismarinchagurudu ani korukunnaru mee andariki kuda ee anugraham istan daanta paatuga meer okati gurtu pettukondi I am always sitting within your hearts as the super soul. నేను మీ అందరి యొక్క హృదయంలో నేను పరమాత్మగా సదా మీతోనే ఎన్నడూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. సో అట్లా భగవంతుడు ఇండైరెక్ట్ గా వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నాడంటే, మేమే కర్తలము, మేమే అన్నిటికీ యజమానిము అనేటువంటి భావన మీరు కలిగి ఉండొద్దండి. మీ అందరికన్నా భోక్త లోపల నిజమైనటువంటి వ్యక్తి పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి అని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. దాని తర్వాత భగవంతుడు చెప్తున్నారు, మై డియర్ కింగ్స్, యువర్ డెసిషన్ టు గివ్ అప్ ఆల్ కన్సెప్షన్స్ ఆఫ్ మెటీరియల్ ఎంజాయ్మెంట్ అండ్ టర్న్ ఇన్స్టెడ్ టువర్డ్ మై డివోషనల్ సర్వీస్ ఈస్ ఫ్యాక్చువల్లీ ద సింప్టమ్ ఆఫ్ యువర్ గుడ్ ఫార్చున్. మళ్ళీ తర్వాత భగవంతుడు చెప్తున్నారు, మీరు కోరుకున్నటువంటి రీతిలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అన్ని భౌతికమైనటువంటి భోగాలను వదిలిపెట్టి నా యొక్క భక్తియుక్త సేవలో మీరు నియుక్తం అవ్వాలనుకున్నారు. ఇది ఒక మంచి మహద్భాగ్యంతో కూడుకున్నటువంటి ఒక లక్షణమని భగవంతుడు తెలియజేస్తున్నాడు. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు ఈ వాకులన్నీ. తర్వాత భగవంతుడు చెప్తున్నాడు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ద మెటీరియల్ అపులెంట్ పొజిషన్ ఆఫ్ వన్ హూ ఈస్ నాట్ ఫుల్లీ కృష్ణ కాన్షియస్నెస్ ఈస్ ద కాజ్ ఆఫ్ హిస్ డౌన్ ఫాల్. సో భగవంతుడు ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఈ రాజరికంతో కూడుకున్నటువంటి ఈ పదవి ఎప్పుడైనా హాని. ముఖ్యంగా ఆ పదవి తీసుకున్నటువంటి వ్యక్తి అర్హత లేనటువంటి వ్యక్తికి ఆ పదవి దొరికినట్లయితే అది నిజంగా వాస్తవానికి సమాజాన్ని పూర్తిగా కలత కలిగిస్తుంది. సో అందుకే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది ఉన్నటువంటి పదవితో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం. మనం చూడొచ్చు శాస్త్రాల్లో కూడా ఇంద్రుడు కూడా ఇలాంటి ఒక సందర్భాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ గొప్ప గొప్ప స్థానాలు, గొప్ప గొప్ప పదవులు, ఇలాంటి రాజరికమైనటువంటి స్థానాలు తీసుకోవడంలో తప్పులేదు, బట్ దాంట్లో సరైనటువంటి ఏ భావనలో మనము ఆ యొక్క సేవలు అందిస్తున్నాము, ఆ స్థానాలు తీసుకొని మనం సేవలు అందిస్తున్నాం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. సో అది తీసుకొని మనం పూర్తిగా గర్వితులైపోయి మనం పూర్తిగా కృష్ణుని విస్మరించి పూర్తిగా పతనమైపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో అందుకు కృష్ణుడు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నాడంటే, గతంలో ఎంతో మంది రాజులందరూ కూడా ఈ రకంగానే పతనమైనారు, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇంతకుముందు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజుల యొక్క పేర్లు కూడా చెప్తున్నాడు. హైహయ, నహుష, వీణ, రావణ, నరకాసుర, వీళ్ళందరూ కూడా ఈ రకంగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని రకాలైనటువంటి రాజరికాన్ని అనుభవిస్తూ పూర్తిగా సమాజాన్ని అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని వాళ్ళు సృష్టిస్తున్నారు. సో అందుకు భగవంతుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు, సో ఇది ఈ యొక్క భౌతికమైనటువంటి బాగా ఐశ్వర్యవంతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా మాయ చేత ప్రభావితం కావచ్చు అని భగవంతుడే చెప్తున్నాడు. తర్వాత భగవంతుడు చెప్తున్నాడు, ఎవ్రీవన్ ఆఫ్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఎనీథింగ్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్, గ్రోత్, మెయింటెనెన్స్, ఎక్స్పాన్షన్, డిటోరియేషన్ అండ్ ఫైనలీ డిసపియరెన్స్. సో భగవంతుడు చెప్తున్నాడు, ద మోస్ట్ పర్ఫెక్ట్ వే ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ సింప్లీ టు బి డివోటెడ్ టు మై ట్రాన్సెండెంటల్ లవింగ్ సర్వీస్ అండ్ టు ఎగ్జిక్యూట్ హానెస్ట్లీ ద ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఆఫ్ వన్స్ పర్టికులర్ పొజిషన్. యాజ్ ఫార్ ఎస్ యూ ఆర్ కన్సర్న్డ్, యూ ఆల్ బిలాంగ్ టు క్షత్రియ ఫ్యామిలీస్. Therefore, you should live honestly according to the prescribed duties befitting the royal order and make your citizens happy in all respects. So, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు మనకు ఈ భౌతికమైనటువంటి విషయం అంటూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆరు రకాలైనటువంటి మార్పులు గురి అవుతుంది. అది కొంత సమయంలో జన్మ తీసుకుంటుంది, కొద్దిగా పెరుగుతుంది, మళ్ళీ దాని తర్వాత కొన్ని బై ప్రోడక్ట్స్ కొంతమందిని సంతానం కలిగిస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ క్షీణిస్తుంది, మరణిస్తుంది. ఈ భౌతికంతో ఏదైతే కూడుకుందో అది ఈ రకమైనటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులకి ఖచ్చితంగా అది గురి అవుతుంది. అదే కాకుండా భగవంతుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత పరిపూర్ణతతో కూడుకున్నటువంటి జీవితం ఏమిటంటే నా యొక్క దివ్యమైనటువంటి భక్తియుక్త సేవలో నియుక్తం అవడము, అదే రకంగా నిజాయితీగా మీ యొక్క విద్యుత్ ధర్మాలన్నింటిలో కూడా మీరు నిర్వర్తించడం అని భగవంతుడు చెప్తున్నారు. మళ్ళీ ఆ రకంగా రాజులకు అందరూ చెప్తున్నారు, మీరు రాజులుగా, మీరు నిజాయితీ పరులుగా ఉంటూ మీ యొక్క విద్యుత్ ధర్మాలైనటువంటి రాజుగా మీ మీద ఆధారపడినటువంటి జనులందరినీ కూడా ఆనందదాయకంగా ఉండే విధంగా చూసుకోండి అని భగవంతుడు వాళ్ళందరికీ కూడా సూచనలు ఇస్తున్నారన్నమాట. సో ఇవన్నీ భగవంతుడు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి వాక్యాలు. ఈ రకంగా శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయము స్పష్టంగా తెలుస్తుంది. భగవద్గీతలో గాని భాగవతంలో గాని ఎన్నో సందర్భాల్లో ఆయన యొక్క సూచనలు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది ఏమంటారు, కృష్ణుడు కోరుకుంటే మేము హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాము, లేకపోతే కృష్ణుని కోరుకుంటే కృష్ణుడు మాకింకా అనుగ్రహించలేదు స్వామి, మీకంతా అనుగ్రహించేస్తారు, మాకు ఏ రోజైతే అనుగ్రహిస్తారో ఆ రోజు మేము చేస్తామనేసి చాలా మంది అంటారు. కృష్ణుడు ఎప్పుడూ అనుగ్రహించేస్తాడు, ఎప్పుడూ ఆయన సూచనలన్నీ ఇచ్చేస్తాడు, మనం ఎట్లెట్లా బ్రతకాలి, ఏమేం కార్యకలాపాలు చేయాలి అని భగవంతుడు ఇంతవరకు అన్ని చెప్పేస్తాడు. మనం పాటించడం ఒకటే మనకు ఆలస్యం. మనకెందుకంటే మనము ఆ రకంగా కృష్ణుడి పేరు చెప్పుకొని మనం తప్పించుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవంగా మనం కృష్ణుడికి శరణాగతి పొందడము, కృష్ణుడు చెప్పినట్టు నడుచుకోవడం మనకి ఇష్టం లేదు. మనం ఏమిటంటే మన యొక్క భోగ వాంఛలు, మన యొక్క భోగైశ్వర్యాల్లో మనం ఉంటూ మన స్వాతంత్రంగా ఉండాలని మన కోరిక ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఏదైనా అడిగితే ఈ రకంగా సమాధానం చెప్పి కృష్ణుడు ఏ రోజు సంకల్పిస్తాడో ఆ రోజు మేము భక్తి చేస్తాం స్వామి అని అదొక మినగాయింపు అట్లా చెప్పి తప్పించుకోవచ్చు కదా. సో ఈ జీవుడు ఈ రకంగా ఏమిటంటే తన యొక్క వక్రబుద్ధి ద్వారా తనకు తాను నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. అతనికి ఏది మంచిదో అతనికే అర్థం అవ్వట్లేదు. సో అందుకని మన యొక్క నిజమైనటువంటి శ్రేయస్సు ఏమిటంటే కృష్ణుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశ్రయం తీసుకోవడం. ఇక్కడ ఏ రకంగా అయితే రాజులందరూ కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల మీద వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, వాళ్ళకున్నటువంటి పరాక్రమం, ఐశ్వర్యము, దానన్నిటి మీద వాళ్ళు ఏమనుకున్నారు, ఇన్ని రోజులు మేము కృష్ణుడికి శరణాగతి పొందాల్సినటువంటి అవసరం మాకేముంది, మాకన్నీ ఉన్నాయి, మేమెందుకు కృష్ణుని ఎందుకు గుర్తించాలి, కృష్ణుని మేమెందుకు లెక్క చేయాలి అని వాళ్ళ అటువంటి మనోభావనను కలిగి ఉన్నారు. ఎప్పుడైతే జరాసంధుడి చేత బంధింపబడ్డారో వాళ్ళ యొక్క నిజమైనటువంటి స్థానాలు వాళ్ళకు అర్థమైంది. మేమేమీ లేదు, అంతా కూడా ఆయన చేతిలో ఉంది అని వాళ్ళు ఏం చేశారు, అదంతా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుని వాళ్ళు సరిదిద్దుకునేసి వాళ్ళు గుర్తించి కృష్ణుడికి ఒక దూత ద్వారా ఒక విన్నపాన్ని పంపించారు, దయచేసి మమ్మల్ని రక్షించండి, ఇప్పుడు మేము ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుపోయి ఉన్నాము, మమ్మల్ని రక్షించేటువంటి ఏకైక వ్యక్తివి నువ్వే, దయచేసి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మీ యొక్క పాదపద్మాలు దయచేసి మమ్మల్ని రక్షించండి అని ఈ రాజులందరూ కూడా భగవంతుని ప్రార్థించారు. భగవంతుడు కూడా ఆయన భక్తుల్ని రక్షించడంలో ఎక్కడగానే విఫలం కాకుండా ఆయన చక్కగా ఆయనకు ఉదాహరణగా ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ అందరినీ కూడా, ఆయన రాజులందరినీ కూడా చక్కగా వాళ్ళందరినీ కూడా విముక్తి గావించి గిరిద్రోణి అనేటువంటి కోటలో, పర్వతంలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి కోటలో నుంచి వాళ్ళందరినీ విడిపించి వాళ్ళందరికీ కూడా మంచి సత్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా రథాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క రాజ్యాలకు అందరికి పంపించి అందరినీ కూడా ఆనందంగా చూసుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఆనందంగా చూసుకోండి అని భగవంతుడు ఈ రకంగా అందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా భగవంతుడు పట్టించుకుంటున్నాడు. ఇక్కడ భగవంతుడు ఎందుకు రాజులకు అంత ముఖ్యత్వం ఎందుకు ఇస్తున్నారంటే, ఎందుకంటే రాజులు మొత్తము ప్రజలందరూ కూడా రాజు మీద ఆధారపడి ఉన్నారు. సో రాజుగాన చక్కగా ఉన్నట్లయితే, రాజుగాన చక్కటి కృష్ణ చైతన్యవంతుడుగా ఉంటూ కృష్ణుడు చెప్పిన విధంగా నడుచుకున్నట్లయితే మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా కృష్ణ చైతన్యంలో ఉంటూ వాళ్ళందరూ కూడా జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని వాళ్ళందరూ పొందొచ్చు. సో అందుకు భగవంతుడు రాజులకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణను కల్పిస్తున్నాడు. సో అందుకని ఈ రాజుల దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా మన యొక్క స్వాతంత్ర భావనను వదిలిపెట్టడము, ఈ రాజులు కూడా ఏ రకంగా అయితే వాళ్ళ యొక్క స్థానాలు, వాళ్ళ యొక్క పదవులు, వాళ్ళ యొక్క ఐశ్వర్యాలు చూసి వాళ్ళందరూ కూడా పూర్తి గర్వితులు అయిపోయినారు. సో అందుకని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ యొక్క కృప వల్ల కొన్నిసార్లు మనకు సేవా కొరకు మన కొన్నిసార్లు ఇట్లాంటి మనకు అవకాశాలు కలిగినా కానీ మన యొక్క యథాస్థానాలను మనం గుర్తించాలి. మనము ఆ యొక్క స్థానాలతో మనం గుర్తించుకోకూడదు. మనకేదైతే ఒక స్థానం వస్తుందో ఆ స్థానాలతో మనం గుర్తించుకోకూడదు. మన యొక్క నిజమైనటువంటి స్థానం ఏమిటి అని ఆ స్థానం నుంచి మనము గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఆ రకంగా మనం ఒక పక్క గర్వితులు అవ్వకుండా ఇంకో పక్క మన యొక్క స్వాతంత్రమైనటువంటి మనస్తత్వాన్ని వదిలిపెట్టి కృష్ణు యొక్క పాద పద్మాలను ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా కృష్ణుడు ఇక్కడ హామీ ఇస్తున్నాడు, ఖచ్చితంగా మీరందరూ కూడా భగవద్ధాం వెళ్తారనేసి భగవంతుడు ఈ రాజులందరికీ కూడా హామీ ఇచ్చారు. సో అందుకని మనం కూడా ఈ యొక్క సూత్రాన్ని మనం తీసుకుని కృష్ణు యొక్క సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని తీసుకోవడం అని అంటే ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం కృష్ణ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని తీసుకోవచ్చు. ఈ కలియుగంలో చాలా సరళమైనటువంటి మార్గం, చాలా సర్వోన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కలియుగంలో అత్యంత సులభతరమైనటువంటి మార్గము ఈ యొక్క హరినామ సంకీర్తన చేయడం. సో ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము ఆల్ పర్ఫెక్షన్ అంటే దీంట్లో ఈ జస్ట్ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం అత్యంత శ్రద్ధగా సావధానంగా దాన్ని మనము పవిత్రమైనటువంటి స్థాయిలో మనం జపం చేయగలిగితే అది మనకు అన్ని పరిపూర్ణతను మనకు ప్రసాదించగలుగుతుంది. అది ఈ నామానికి ఉన్నటువంటి శక్తి. సో అందుకని మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ గురువు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ సాధు సంఘంలో భక్తుల యొక్క ఆధ్వర్యంలో మనం భక్తితో సేవ నిర్వర్తించుకుంటూ పోయినట్లయితే ఖచ్చితంగా మనం ఏ రకంగా అయితే ఈ రాజులందరూ కూడా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకున్నారో అదే రకంగా మనందరం కూడా ఖచ్చితంగా మన యొక్క స్వధామమైనటువంటి మనము గమ్యాన్ని చేరుకోగలుగుతాం. లేకపోతే వీరే రకంగా అయితే గిరిద్రోణి కోటలోని ఇరుకుపోయి అందరు చిక్కుబడ్డారో, మనం గిరిద్రోణి కాదు, గృహాంధ కూపం. ఈ సంసారం ఎలాంటి కూపం అని అంటే, మీరు కోయంబత్తూర్ ఆ సైడ్ అంతా పోతే 300-350-400 feet అడుగులు వాళ్ళు ఏం చేస్తారంటే బోర్లో నీరు రావడానికి వాళ్ళు అంత గొయ్యదవుతారు. సో అట్లాంటి బావుల్లో ఎవరన్నా పడారనుకోండి, ఆ కోట అన్నా అది ఒక చోట ఒక ప్రదేశం, ఇది అలా కాదు. ఇది ఎలా అంటే ఒక బావి కింద ఏం లేదన్నమాట. అట్లాంటి కోయంబత్తూర్ అలాంటి ప్రదేశంలో ఎవరన్నా బావిలో పడ్డారనుకోండి, ఆ బోర్వెల్లో పడ్డారంటే పడినావా అని అడిగితే పడుతూ ఉన్నానంటారంట. పడినాననే కాన్సెప్ట్ లేదు, కింద పడ్డాను అని. అట్లాంటిది ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటి ఈ సాగరం ఏదైతే ఉందో, పడతా ఉండాలంటే ఎంత లోతే లేదు, పోతా ఉంటుంది అంతే. సో అందుకని ఏదో విధంగా మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్రాడు ఏదో విధంగా దొరికింది మనకి. ఎట్లా దొరికిందో ఏమో మనకు తెలియదు. మన సుకూరుతో శుద్ధ భక్తుల యొక్క అనుగ్రహము, భక్తుల యొక్క అనుగ్రహం ఏం దొరికిందో మనకు తెలియదు. ఏదో విధంగా ఆ త్రాడు దొరికింది. మనం ఇప్పుడు ఆ త్రాడు పట్టుకొని మనము వాళ్ళ గురువు ఇచ్చినటువంటి సూచన చక్కగా తీసుకుంటే మనం మెల్లగా పైకి వచ్చేయచ్చు. లేకపోతే త్రాడును పట్టుకోవడానికి, త్రాడును పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా త్రాడు పట్టుకుంటే కొద్దిగా చెయ్యి మంటగా ఉంటుంది, కొద్ది పైకి లేపేటప్పుడు మంటగా ఉంది కదా అని వదిలేస్తాం అనుకోండి, కిందికి వెళ్ళిపోతాం. సో అందుకని ఆ కొద్ది మంట అయినా, కొద్ది మంటగా ఉన్నప్పుడు దాన్ని భరించుకునేది మనము ఓర్చుకొని తీసుకున్నట్లయితే కొంత సమయానికి మనం పైకి వచ్చేస్తాం. ఇంకే ఆ మంట ఇంకా శాశ్వతమైనటువంటి రిలీఫ్ ఉంటుంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, తాయి గోర్ ప్రేమానందం.